నిందల్లోనో ఇబ్బందుల్లోనో కించల్లోనో ఉపద్రవములోనో నేను సంతోషించుచున్నాను. దైవాత్మ సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రాంతిని తండ్రి, సర్వాధికారి అయిన ప్రభు, స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో మీరు అనుమతించిన ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఆయా 3వ తేదీలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశపెట్టారు. ఉదయాన్నే నిన్ను ఎదుర్కోవడానికి, నిన్ను స్థుతించడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్థుతిని చెల్లిస్తున్నారు. ప్రార్థన ద్వారా ఎవరా మీరు మహిమ పొందారు, పాట ద్వారా మహిమ పొందారు. మేమంతా సిద్ధపడి మా ప్రభు మీ స్వరం మాకు వినిపించమని ఆశతో చూస్తూ ఉండగా మీ వద్దకు వచ్చిన మమ్మను పూర్తి చేసినంత పంపేవాడు కావు. మా హృదయాలు ఎరిగి మా హృదయాలతో నేరుగా మాట్లాడే దేవుడు, అంతరంగా ఎరిగిన దేవుడు, ప్రభువా ఆత్మను తప్పరిలో చేయవాడు మీకు స్తోత్రాలు. ఈ వాక్య భాగాన్ని మీరు మాకు అర్థమైనట్లుగా ఆత్మ ద్వారా వినిపించని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి శోధన, ప్రతి ఆటంకాన్ని దూరపరచండి. తీసుకొచ్చిన స్త్రీలను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. రావలసిన వారిని కృపలో జ్ఞాపకం చేసుకుని వారికి కనుక వారి పట్ల కనికరం చూపించి వారికి సహాయం చేయమని వేడుకుంటూ నన్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నా జ్ఞానం సరిపోదు, నేను ఒట్టి వాడిని బాలుని అనుకుంటూ మీరే బాలపరిచి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభులను కూడా మనం చదువుకున్న ఈ వాక్య భాగం పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తున్న 2వ పత్రికలోది. ఈ వాక్య భాగం నుంచి క్రైస్తవుడు అతిశయించాల్సిన విషయాలు మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. లేదా పౌలు యొక్క అతిశయం దేని మీద ఉంది అన్నది మరి వాక్య భాగం నుంచి అర్థం చేసుకోవాలి. అతిశయము అనగానే అది గర్వానికి దగ్గరగా కనిపిస్తుంది అన్నమాట. గర్వం, అతిశయం, అహంకారం, ఈ మాటలు మనం తరచు వింటాం. అందులో ఆ క్లియర్గా మనం చెప్పగలిగింది, గర్వించటం ఎంత మాత్రం కూడా మంచిది కాదు, అహంకారం కూడా ఎంత మాత్రము మంచిది కాదు. మరి అతిశయం విషయానికి వచ్చిన తర్వాత అతిశయించొచ్చా, అతిశయించకూడదా, అందుకే అతిశయం అంటే ఏంటి అన్నది కొంచెం మనం అర్థం చేసుకుంటే పౌలు ఏం చెప్పాలని ఆశపడుతున్నాడో ఈ వాక్య భాగంలో ఉన్న ఆ భావం ఏంటో మనం అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. కనుక ఆయన ఏంటంటే మొదటి వచనంలో అతిశయపడుట అనే అతిశయం కోసం ప్రారంభించాడు. అంటూ కిందకి వచ్చిన తర్వాత 5వ వచనం, అట్టివాణి గుర్చి అతిశయించను అన్నాడు. అదే 5వ వచనంలో, నా విషయం అయితేనో నా బలసనతలు ఏంటి గాక ఎట్టి విధంగా అతిశయించను అన్నాడు. 6వ వచనంలో, అతిశయించుటకు నిశ్చయించినను అలా అతిశయం కోసం మాట్లాడుతున్నాడు. తెలుకొస్తే అవి 11వ 9వ వచనంలో ఆ చివరి మాట, బహు సంతోషముగా అతిశయపడుతును అన్నారు. కనుక అతిశయం కోసం అని మాట్లాడుతూ ఉన్న ఈ భాగంలో మనం అతిశయించొచ్చా, అతిశయించకూడదా, ఎందుకంటే అతిశయం అంటే ఏంటి, ఇది మనకు కొంచెం అర్థం కావాలి, కొంచెం మనకు అర్థం కావాలి. మొదటిగా అతిశయం అనగానే గర్వం అన్నట్టుగా మనం అనుకుంటాం. గర్వం అయితే కాదు అతిశయం. ఎందుకంటే గర్వం విషయంలో పౌలు నేను అతిశయిస్తున్నాను అంటున్నాడు, కనుక గర్వం కాదు. దీన్ని మనం అట్లా అర్థం చేసుకోవాలంటే 10వ వచనం చూడండి, 10వ వచనం ఇలా రాయబడింది. చివరి మాట, నేను సంతోషించుచున్నాను అన్నాడు. అలాగే 9వ వచనం చివరి మాట, సంతోషముగా అతిశయపడుదును అన్నాడు. కాబట్టి అతిశయం అంటే మనం అర్థం చేసుకునే నేటి వారికి భాషలో సంతోషించటం, ఆనందించటం అని రాసుకోవచ్చు. మనం ఏ విషయాల్లో సంతోషించాలి, మనం ఏ విషయాలు ఆనందించాలో అర్థం కావాలంటే మనకు మాదిరిగా ఉన్న భర్త పౌలు లేదా పౌలన్నా ఏ విషయాల్లో సంతోషిస్తున్నాడు, ఏ విషయాల్లో ఆనందిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. మొదటిగా అతిశయము అన్న మాట కొంత నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది, దాన్ని ఒకసారి చూస్తే మంచిది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం పదమూడవచనాన్ని మనం చదువుకోవాలి. 8వ అధ్యాయం 13వ వచనంలో మూడు లైన్ గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అన్నాడాయన. అందులో రెండు మాటలు మనం తీసుకుంటే గర్వం కానీ అహంకారం కానీ అవి మంచివి కావు, దేవుడు వాటిని అసహించుకుంటున్నాడు. గర్వం దేవునికి అసహ్యం అని రాసుకోవడం మంచిది. అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం చదువుతుందా. సామెతల గ్రంథం 16:18, నాశనములకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును అన్నాడు. అంటే గర్వం నాశనం తీసుకువెళ్తుంది, అహంకారం పతనాన్ని తీసుకువెళ్తుంది అన్నాడు. కాబట్టి గర్వము అహంకారము రెండూ మంచివి కావు. అదే సామెతల గ్రంథం 29వ అధ్యాయము 23వ వచనం ఎవరిని గర్వము వాణ్ణి తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నుండును అన్నాడు. గర్వం మనల్ని పాడు చేసేది అన్నాడు. వినయం దీన మనసు తగ్గించుకునే స్వభావం, తను తాను తగ్గించుకునే వాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునే వాడు తగ్గింపబడును అని ప్రభు సువార్తలు చెప్పిన మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక గర్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా అది దైవికమైనది కాదు, దేవుడు దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. ఆ గర్వపు దృష్టి ఆయనకు అసహ్యం, ఆ తర్వాత అహంకారము ఆయనకి అసహ్యం. కాబట్టి పౌలు మాట్లాడుతున్న అతిశయం గర్వము కాదు, అహంకారం కూడా కాదు. మరి ఏంటది? యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 23-24 చదువుకోవాలి. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23-24, యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు, అతిశయించేవాడు దేవుని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు, నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఈ వాక్య భాగంలో అతిశయించమనే చెప్తున్నాడు ఆయన. అయితే ఏ విషయాలు అతిశయించకూడదు, ఏ విషయాలు అతిశయించాలో మాట్లాడుతున్నాడు. మీకున్న జ్ఞానాన్ని బట్టో, మీకున్న బలాన్ని బట్టో, మీకున్న ఐశ్వర్యాన్ని బట్టో నువ్వు అతిశయించకూడదు అన్నాడు. నన్ను తెలుసుకోవడాన్ని బట్టే, నన్ను పరిశీలనగా తెలుసుకోవడం బట్టి అతిశయించు అన్నాడు. కాబట్టి గర్వానికి దేవుడు అనుమతించలేదు, అహంకారానికి దేవుడు అనుమతించలేదు, కానీ అతిశయానికి దేవుడు అనుమతించాడు. మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో చూస్తే అతిశయం అంటే బోస్టింగ్ అని రాయబడింది. మనం చదువుకున్న 2 కొరింథీయులు 12వ అధ్యాయంలో బోస్టింగ్, మాట్లాడదు. సంతోషం అని రాయబడింది, ఆనందించడం. ఏ విషయాలను బట్టి నువ్వు ఆనందించాలి, ఏ విషయాన్ని బట్టి నువ్వు సంతోషించాలి, ఏ విషయాన్ని నువ్వు చెప్పుకోవచ్చు నలుగురిలో గొప్పగా ఏ విషయాలు మాట్లాడచ్చు అంటే, లోక సంబంధమైన ధనాన్ని బట్టి లోకంలో నీకున్న జ్ఞానమును బట్టి నీకున్న బలమును బట్టి అయితే లోకంలో దేన్ని బట్టి అయినా సరే నువ్వు అతిశయించడం నీకు మంచిది కాదు. నువ్వు అతిశయించాల్సింది దైవిక విషయాల్లోనే, దేవుణ్ణి కనుగొనడంలోనే, దేవుని పొందుకోవటంలోనే అతిశయించాలి అన్నమాట. ఇక్కడ మనం చదువుతున్నాం గలతీయులకు రాసిన పత్రిక 6:14 ఒక మాట చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6:14 చదివితే, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక అన్నాడు. పౌలు అంటాడు, నేను దైవిక విషయాల్లోనే అతిశయిస్తున్నాను, ఇక ఏ విషయాలు అతిశయించట్లేదు. దైవికమైన విషయాల్లోనే ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను, లోకంలో నాకున్న దేని ఎందుకు కూడా నేను ఆనందించట్లేదు, సంతోషించట్లేదు, అతిశయించట్లేదు అంటాడు. కొరింథీయులకు రాసిన 2:13 చదువుకుందాం. 2 కొరింథీయుల పత్రిక 10:13 చదివితే, మేమైతే మేరకు మించి అతిశయపడము అన్నాడు. అతిశయిస్తున్నా గానీ మా అతిశయానికి ఒక లిమిట్ ఉంది, లిమిట్ మేము దాటం అంటాడు. మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలం వరకును రావాలని సరిపోద్ది. తెలుగొస్తే ఇంకొక మాట అన్నాడు, మీరున్న స్థలం వరకును రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించున్నాము. ఇక్కడ అతిశయిస్తున్నాం అన్నమాట పౌలు మాట్లాడుతున్నాడు. కింద 17 వచనంలో ఇలా అన్నాడు, 17 వచనంలో అతిశయించు వాడు ప్రభువునందే అతిశయించగలను. ప్రభువునందే అతిశయించాలి, ప్రభు సిలువునందే అతిశయించాలి. భూమి మీద కృప చూపిస్తున్న దేవుడు నేనే అని పరిశీలనగా తెలుసుకున్నది బట్టి అధ్యయించాలి అన్నాడుగా. కొరింథీయులకు రాసిన 31:31 చదివితే, అతిశయించువాడు ప్రభు అందే అతిశయించవలను అని రాయబడినది నెరవేరినట్లు. ప్రభు నందే అతిశయించాలి, సిలువ యందే అతిశయించాలి అన్న మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి దేని ఎందు మనం అతిశయించాలి, దేని ఎందు మనం అతిశయించాలి అన్నది ఈరోజు మన ముందున్న కీలకమైన ప్రశ్న. దానికి ఇప్పటికే మనకు అర్థమవుతున్న మాట, దేవుని ఎందు అతిశయించాలి అన్న మాట మనకు అర్థమైంది. లోకంలో ఉన్న వేటి ఏదైనా మీకు ఉద్యోగాన్ని బట్టి, మీకున్న పొజిషన్ బట్టి, మీకున్న ఫినాన్షియల్ కెపాసిటీని బట్టి, మీకున్న మీకున్న మందిని బట్టి, బలగాన్ని బట్టి, ఆస్తిని బట్టి, ఇల్లుని బట్టి, దేన్ని బట్టి, దేని బట్టి, జ్ఞానాన్ని బట్టి ఎవరు అతిశయించరు. దేవుని అంది అతిశయించాలని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో నేను చెప్పగలను, మనం అందరం కూడా ధర్మీయులు, ప్రతి ఉదయం ప్రభు కోసం కేటాయిస్తున్నాం, ప్రభు ముఖ దర్శనం చేసుకుంటున్నాం, ప్రభువును స్థుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. కనుక మనం జ్ఞామతికి నేను చెప్పగలను, ఈ ఎస్ఎస్జి సహవాసం ద్వారా గత 2.5 సంవత్సరాలు జీవనకరమైన దినాలుగా మార్చబడ్డాయి. వాక్యంలో, ఆత్మలో, ప్రార్థనలో, అన్ని విషయాల్లో ప్రభు ఎదగడానికి, పొందుకోవడానికి, ఆయన ఇంకా తెలుసుకోవడానికి, ఆయన వాక్యాన్ని ఇంకా తెలుసుకోవడానికి అనామటుకు నాకు ప్రభు సహాయం చేస్తున్నాడు. కనుక నిజంగా మనం ప్రభునందు అతిశయింపబడ్డమై ఉన్నాం. అయితే మనం చదువుకున్న ఈ మూల వాక్యం 2 కొరింథీయుల పత్రిక 12:10-10 పౌలు అతిశయిస్తున్నాడు, దేవుని ఎందు అతిశయిస్తున్నాడు అన్న మాటలు మనం ఇప్పుడు దాకా చూసాం. కొంచెం లోపలికి వెళ్ళి ఈ వాక్య భాగం యొక్క కొంచెం లోతుల్లోకి వెళ్ళి దేవుని ఎందు అతిశయించడం అంటే ఏంటి, సిలువ యందు అతిశయించడం అంటే ఏంటి, పరలోక విషయాలు అతిశయించడం అంటే ఏంటో కొంచెం మనం అర్థం చేసుకుంటే ఈ సత్యాన్ని ఇంకా బాగా ఎరగటం సాధ్యమవుతుంది. కాబట్టి పౌలు ఏ విషయాలను అతిశయిస్తున్నాడో మనకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఆయన 12:1-3 వచనాల్లో ఆయన అతిశయానికి కారణాలు మాట్లాడుతున్నాడు. 2 కొరింథీయుల పత్రిక 12:1-3 వచనాలు మనం చదువుకోవాలి. 1-5 వచనాలు మనం చదివితే ఆయన అలా మాట్లాడుతున్నాడు, అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది అన్నాడు. తప్పకుండా నేను సంతోషించాలి, తప్పకుండా నేను ఆనందించాలి, తప్పకుండా నేను చెప్పుకోవాలి, తప్పకుండా అందరి ముందు సాక్ష్యం ఇవ్వవలసిన అతిశయించాల్సింది జరిగింది అన్నాడు. ఏమైందన్నా, ఏం జరిగిందన్నా, ఏది నీ సంతోషానికి కారణం అంటే పౌలన్న ఇలా అంటాడు, ఏమంటున్నాడు చూడండి, ప్రభు దర్శనమును గూర్చి ప్రత్యక్షతను గూర్చి చెప్పుదును అన్నాడు. దర్శనము అంటే విజన్, అలాగే ప్రత్యక్షత అంటే రెవల్యూషన్ అని రాయబడ్డాయి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో. కాబట్టి పౌలుకి దేవుడు కొన్ని దర్శనాలు చూపించాడు, పౌలుకి దేవుడు కొన్ని ప్రత్యక్షతను చూపించాడు. ఆ దర్శనాలను బట్టి, ఆ ప్రత్యక్షతను బట్టి ఆయన ఉండబట్టలేక చెప్పాలనుకుంటున్నాడు, సంతోషంగా చెప్పాలనుకుంటున్నాడు, ఎలుగెత్తి గట్టిగా కేకేసి హువ్వే అని అరుస్తూ చెప్పాలనుకుంటున్నాడు. అంత గొప్ప ప్రత్యక్షత, అంత గొప్ప దర్శనం ఆయన జీవితంలో జరిగిందట. ఏంట దర్శనం, ఏంట ప్రత్యక్షత, ఎందుకు నేను అత్యయపడాల్సింది అన్నాడంటే, 2 వచనంలో రాస్తున్నాడు, క్రీస్తు నందున్న ఒక మనుషుడు కోసం మాట్లాడుతున్నాడు. అంటే లోక సంబంధం కాదు, మారు మనసు పొంది యేసు క్రీస్తు ప్రభును వెంబడిస్తున్న వ్యక్తి కోసం మాట్లాడుతున్నాడు. ఏమిందట, అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమునకు కొనుక్కోబడెను. అది ఆయన ఆనందం, అది ఆయన సంతోషం. ఈ మాట మనం కొంచెం అర్థం చేసుకున్నాం. ఎవరైనా విశ్వాసుల మీద, రక్షించబడ్డవారి మీద, బైబిల్ మన చేతిలో ఉందిగా, ఎవరైనా నేను అతిశయపడాల్సిందే, నేను సంతోషపడాల్సిందే, నేను ఎదిగెత్తి చెప్పాల్సిందే, ఇదిగో నేను చెప్పగలను, మా అమ్మ మంచి విశ్వాసి, మా అమ్మ దేవుడి దగ్గర కొనుక్కోబడను అని ఎప్పుడైనా సంతోషంగా చెప్పుకోగలుగుతావా? మా నాన్న మంచి విశ్వాసి, మా అన్న మంచి విశ్వాసి, వాళ్ళు క్రీస్తునందున్న మనుషులు, వారు కొనుక్కోబడ్డారు, వారు వెళ్ళిపోయారు అని సంతోషంగా ఆనందంగా చెప్పే ఆత్మీయ స్థితి మనకుందా? లేకపోతే పౌలు చెప్పినట్టుగా పౌలు అన్న ఆశ ఎలా ఉంటుందంటే, మనకు తెలిసిన మాట జ్ఞాపకం చేస్తా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:23 ఈ రెండిటి మధ్య ఇరుకులు పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరలేదు అన్నాడు. పౌలు అంటాడు, అబ్బా బ్రతకాలి లేదబ్బా, త్వరగా వెళ్ళిపోవాలి ఉంది, త్వరగా ప్రభువుని చూడాలండి, త్వరగా ప్రభువుని కలుసుకోవాలి ఉంది, ఎప్పుడు కలుసుకుంటానా అన్న ఆశ ఉంది, అది నాకెంత లాభం, అది నాకెంత మేలు అన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే, తెలుగు ట్రాన్స్లేషన్ లో క్రీస్తు నందున్న ఒక మనుషుడు అని రాయబడింది, కానీ మీరు నెట్ లో కొట్టచ్చు NLT ట్రాన్స్లేషన్, నియర్ లివింగ్ ట్రాన్స్లేషన్ అని చెప్పి NLT ట్రాన్స్లేషన్ లో చూశాను, మిగతా ట్రాన్స్లేషన్ లో కూడా చెక్ చేయాలి. ఇక్కడ ఏమంటారంటే, పౌలే 14 సంవత్సరాల క్రితం కొనుక్కోబడ్డ వ్యక్తి, ఎవరి కోసమో రాయట్లా, ఆయన కోసమే రాస్తున్నాడు. పౌలు చనిపోయాడు, పౌలు 3వ ఆకాశానికి వెళ్ళిపోయాడు, పౌలు పరదేశులకు వెళ్ళిపోయాడు అన్నది ఈ వాక్యం గురించి కొందరు బైబిల్ పండితులు ఇస్తున్న వివరణ. అలాగే ఎన్ఎల్టి ట్రాన్స్లేషన్ లో డైరెక్ట్ గా నేనే కొనుక్కోబడ్డాను అని ట్రాన్స్లేషన్ చేశారు. పౌలు ఎప్పుడు చనిపోయాడు? పౌలు చనిపోయింది ఎప్పుడు? ఆయన మళ్ళా బ్రతికి ఎట్లా మాట్లాడుతున్నాడు? చనిపోయి ఎప్పుడు బ్రతికొచ్చాడు? అపొస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం. అపొస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము 19వ వచనం చదువుకోవాలి. అపొస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము 19వ వచనం చదివితే, అంత్యోకయ నుండి ఈకొనియ నుండి వీరిని వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు వీగి అతడు చనిపోయానని అనుకుని పట్నం ఎలుపులకి అతన్ని ఈడ్చిరి. దట్ వాస్ ద ఇన్సిడెంట్. పౌలు కట్టబడ్డాడు, పౌలు కొట్టబడ్డాడు, పౌలు చనిపోయాడు. దాన్ని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. చనిపోయాడు కాబట్టి అతన్ని పట్నపు వెలుపులకి ఈడ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. పౌలు చనిపోయారు. అదే మాట్లాడుతున్నాడు ఆయన. 14 సంవత్సరముల క్రిందట నేను కొనుక్కోబడ్డాను. కొన్నిసార్లు మనం సాక్ష్యాలు వింటున్నప్పుడు కొందరు సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. గత వారం కూడా ఈ ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఒక ఐఏఎస్ చిరంజీవి గారి సాక్ష్యం మనం విన్నాం కదా. డాక్టర్లు డిక్లేర్ చేశారు చనిపోయాడు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా అమ్మ చనిపోయాడు, చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చో, ఎక్కడికి వెళ్ళినా చనిపోయాడు. ఇట్ వాజ్ కన్ఫర్మ్ చనిపోయాడు. మళ్ళా బ్రతికొచ్చాడు, మన మధ్య నిలబడ్డాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు నిజమే చెప్పాల్సిందేగా, చనిపోయాడు బ్రతికాడు అనేది నిజంగా మనం చాలా సార్లు గొప్ప సాక్ష్యాలుగా వింటాం, గొప్ప సాక్ష్యాలుగా చెప్తాం. పౌలు చనిపోయాను బ్రతికొచ్చాను అన్నది గొప్ప సాక్ష్యం కాదు, కానీ చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు అన్నదే గొప్ప సాక్ష్యం. చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు అన్నదే గొప్ప సాక్ష్యం. చాలా సార్లు మన సాక్ష్యాల్లో చాలా క్రిటికల్ అయ్యింది. నో హోప్ అన్నారు, హోప్లెస్ అన్నారు, డాక్టర్లు చేతులు ఎత్తేశారు, చాలా మంది ప్రార్థన చేశారు, నేను మళ్ళా బ్రతికొచ్చాను. అంటే మన సాక్ష్యం ఎలా ఉంటుందంటే, నేను చనిపోకూడదు, అదే మన సాక్ష్యం. నేను చావు తప్పించబడ్డాను, అదే నాకు లేదు అని మనం అనుకుంటున్నాం. పౌరులు అంటాడు, లేదు లేదు, పొద్దున నేను 3వ ఆకాశానికి వెళ్ళాను, నేను 3వ ఆకాశంలో పరదేశికి వెళ్ళాను, అక్కడ దేవదూతల భాష విన్నాను. ఆ భాష మామూలుకి అర్థం కాదు, వచింప సత్యము కాని మాటలు అన్నాడు. ఆ మాటలు చూడండి, ఆయన ఎంత సంతోషంగా ఆర్భాటంతో మాట్లాడడానికి, సంతోషిస్తూ అర్చిస్తూ ఆనందిస్తూ మాట్లాడడానికి పౌలు జీవితంలో జరిగిన ఎక్స్పీరియన్స్ తీసుకున్నందున ఒక మనిషిని ఎరుగుదను. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశములకు కొనిపోబడను. ఆ కొనిపోబడను అన్న మాటని అంటలేదు, అది ఎక్కువ రిపీట్ అవుతుంది. అతడు కొనిపోబడను. తర్వాత అతడు శరీరంతో కొనుపోబడను నేను ఎరుగను, శరీరం లేక కొనుపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అతి మనిషి నేను ఎరుగుదను, అతడు పరదేశంలోకి కొనుపోబడి అన్నాడు. పరదేశం అంటే నెమ్మది పొందే స్థలంగా లూకాసు వార్త 16వ అధ్యాయంలో రాయబడింది. లాజరు పరదేశంలోకి వెళ్ళినట్టుగా. అలాగే లూకాసు వార్త 23:43లో సిలువ మీద దొంగతో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాట, మీరు మీరు నాతో కూడా పరదేశంలో ఉంది. యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత వెళ్ళిన స్థలం, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన దొంగ వెళ్ళిన స్థలం పరదేశం. పరదేశ నీతి మనుషులు ఉండే స్థలం, అబ్రహామున్న స్థలం, నెమ్మది పొందే స్థలం. పౌలు యొక్క అతిశయం, పౌలు యొక్క ఆనందానికి కారణం, నేను వెళ్ళా, నేను కొనుక్కోబడ్డాను. ఎక్కడికి? నరకానికి కాదు, ఎక్కడికి? శిక్షకు కాదు, ఎక్కడికి? పరదేశంలోనికి. పరదేశంలోనికి, అది ఆయన అతిశయం. అది ఆయన ఆనందం, అది ఆయన సంతోషం. పౌలు సంతోషిస్తున్న విషయాల్లో ఒకటే మరణాన్ని బట్టి సంతోషిస్తున్నారు. పౌలు సంతోషిస్తున్న విషయాల్లో ఒకటే పరదేశులోకి వెళ్ళడాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. అతిశయించువాడు దేవుని బట్టి సేవించాలి, జ్ఞానం బట్టి కాదట, బలం బట్టి కాదట. మరి దేన్ని బట్టి అతిశయించాలి? ధనాన్ని బట్టి కాదట. మరి దేన్ని బట్టి? భూమి మీద కృప చూపించే దేవుడు, నీతి న్యాయాలు జరిగించే దేవుడు నేనే అని పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయించాలి అన్నాడుగా 29:23. దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకుని ఏం చేయాలి? దేవుని బాగా తెలుసుకుని ఏం చేయాలి? దేవుడు పరలోకంలో ఉండాలి, మనం భూలోకంలో ఉండాలి. మన అప్పులు వస్తే ఆయన తీర్చాలి, మన జబ్బులు వస్తే ఆయన తీర్చాలి, మన కన్నీళ్ళు వస్తే ఆయన తుడవాలి. అంతేనా? పౌలు అంటాడు, ఆహా, నేను ఆయన కలుసుకోవాలి, నేను ఆయనతో ఉండాలి, నేను ఆయన ముఖాముఖిగా చూడాలి, వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలి అన్నది నా ఆశ. అది నాకు లేదు. రోజు నుండి పిల్లరా, మనం విశ్వాసులం అయితే, మనం పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించే వారినైతే, మన హృదయంలో ఆయన్ని కలుసుకోవాలన్న ఆశ ఉండాలి. ఆయన్ని ఖచ్చితంగా నేను కలుసుకుంటానన్న నిశ్చయత ఉండాలి. నేను ఆయన వద్ద ఉండబోతున్నాను అన్న ఆనందం గుండెల్లో ఉండాలి. ఉందా లేదా? ఉంది అంటే దేనికి నువ్వు కనవరుతాడు, పరిగెడతావు, ఆయన్ని పొందుకోవడానికి పరిగెడతావు, ఆయన తెలుసుకోవడం కొరకు పరిగెడతావు, భయపడతావు, ఎక్కడ ఆయనకు దూరం అయిపోతానో, ఎక్కడ ఆయనకి నచ్చిన వాడిగా నిలిగిపోతానో, ఎక్కడ తీర్పులోకి వెళ్ళిపోతానో, ఎక్కడ శిక్షలోకి వెళ్ళిపోతానని చెప్పి పాపం చేయడానికి పారిపోతాం, లోక సంబంధమైన విషయానికి వేరైపోతాం. పౌరు జీవితంలో అదే మనం చూస్తాం. ఆయన పరలోక విషయాన్ని అతిశయిస్తున్నాడు, ఆయన మరణాన్ని బట్టి అతిశయిస్తున్నాడు, ఆయన ప్రభువును కలుసుకోవాలి కలుసుకునే విషయంలో అతిశయిస్తున్నాడు. పరలోక విషయాల్లో పౌలు అతిశయించాడు, బాగుంది. రెండో మాట, భూలోక విషయాల్లో కూడా పౌలు అతిశయించాడు. ఆ మాటలు కింద రాయబడ్డాయి. తిరిగి వెళ్దామా? తిరిగి వెళ్దాం. భూలోక విషయాల్లో పౌలు అతిశయిస్తున్నాడు. ఏ విషయాల్లో? రెండు కిందకి వస్తే ఇలా రాయబడింది, 9:9. అందుకు నా కృప మీకు చాలను, బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుని నిమిత్తము, విశేషముగా నా బలహీనతలు ఎందే బహు సంతోషముగా అతిశయించును అంటాడు. అతిశయకూడదును అన్నాడు. 10 నేను ఎప్పుడు బలహీనడమో అప్పుడే బలవంతుని, గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందలలోనూ ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుచున్నాను అన్నారు. మళ్ళా మేము ఆలోచించాను. పరలోక విషయాల్లో సంతోషించాడు, బాగుంది. భూలోక విషయాల్లో కేవలం సంతోషించాడు. నేనండి 20 వయసులో గవర్నమెంట్ జాబ్లోకి వచ్చాను, 30 వయసులో ప్రమోషన్ తీసుకున్నాను, 60 వయసులో రిటైర్డ్ అయ్యాను, 2 పిల్లలకు వెళ్ళాను, పాపనేమో అబ్రాడ్ పంపించాను, అమెరికా సంబంధం వచ్చింది, అబ్బాయినేమో మంచి డిజిటల్ ఆఫీసర్ చేశాను, 1 పొలం కొన్నాను, విజయవాడ సిటీలో ఒక ఫ్లాట్ కొన్నాను, నాకు ఎంతమంది మనవాళ్ళు, అదేవన్నీ చెప్తాడు ఏమో ఎదురు చూస్తా ఉన్నాను. అదేం వినబడతాడా పౌరు చరిత్రలో, పౌరు లిస్టులో? ఏం కనబడుతున్నాయి, ఏం కనబడుతున్నాయి? బలహీనతల్లో సంతోషిస్తాను కాకినాడు, పదవచనంలో నిందల్లో ఇబ్బందుల్లో హింసల్లో ఉపద్రవముల్లో నేను సంతోషించుతున్నాను అన్నారు. అయ్యను సంతోషించే విషయాలా, అది మన ఆనందించే విషయాలా, అదే మనం నిగిరిపి చెప్పుకునే విషయాలా? కాదని మనం అనుకుంటున్నాం. అవును అని పౌలు అంటాడు. పౌలు క్రైస్తవుడేగా, పౌలుని దేవుడు తన ఆత్మచేత నుంచి 14 పత్రికలు రాయించాడుగా. పౌలు మనం మాట్లాడుతున్నప్పుడు అబ్బా పౌలు లాంటి సేవ, పౌలు లాంటి సేవ. ఇమ్మజేందుకు వినకూడని మాటలన్నీ వినాల్సి వస్తుంది. మోషేను వాడుకున్నట్టుగా వాడుకుంటున్నాం, పౌలును వాడుకుంటున్నట్టుగా వాడుకుంటున్నాం. ఎందుకు పౌలు ఎలా వాడబడ్డాడు, మోషే ఎలా వాడబడ్డాడు, వాడబడ్డాడు. మోషేని అన్నాడు, బాబు ఐగుప్తు సింహాసనం కళ్ళ ముందు ఉంది, ఐగుప్తు సింహాసనం కూర్చొని తక్కువలో తక్కువ 40 సంవత్సరాలు ఐగుప్తు దేశం అంటే వేలేద్దాం అనుకున్నావేమో, కుదరదు, అరణ్యంలోకి రావాలి నువ్వు అన్నాడు. చిత్తం ప్రభువా, ఐగుప్తు సింహాసనం వదిలేస్తాను, ఐగుప్తు ధనగణపతి వదిలేస్తాను, ఐగుప్తు రాజు అయ్యి అవకాశం వదిలేస్తాను, సమస్తాన్ని వదిలిపెడతాను అన్నాడు. పౌలుతో అన్నాడు, బాబు నీ చేతులు ఏదో తాకీదులు వచ్చేసాయి, పవర్ వచ్చేసింది, నేను పెద్ద హీరోనని ఫీల్ అయిపోయి అందరిని జైల్లో పెట్టేస్తాను, అందరిని చితక్కొట్టేస్తాను అన్నావు. అలా కుదరదు. ఏదేమి నీకు లాభకరమైనవో వాటన్నిటిని విడిచిపెట్టాలంటే పౌలు అంటాడు, చెప్తాను ప్రభువా, ఏదేది నాకు లాభకరమైనవో వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని చేస్తాను అన్నాడు. వాళ్ళ భక్తి జీవితానికి మన భక్తి జీవితానికి తేడా ఏముంది? వాళ్ళ పరలోక సంబంధులు భూలోకంలో బ్రతికిన పరలోక సంబంధులుగానే బ్రతికారు. మన భూలోక సంబంధులను పరలోకానికి వెళ్ళినా సరే భూలోక సంబంధులుగానే బ్రతుకుతామేమో అనిపిస్తారు. అలాంటి ఎలాగో పరలోకానికి రానివాడు, అలాంటి వారిని కాము కనుకనే ఈ ఉదయాన్నే ప్రభు స్వరం వినడానికి ఆయన పనిగిరి జరపడానికి ఇష్టపడుతున్నాం కదా. మంచిది, ఒకటి పరలోక విషయాల్లో ఆయన అతిశయిస్తున్నాడు, రెండు భూలోక విషయాల్లో అతిశయిస్తున్నాడు. పరలోక విషయాల్లో నేను కొనుక్కోబడుతున్నాను, నేను పరదేశకు వెళ్తాను, నేను ఆయన చూస్తాను, నేను ఆయన కలుసుకుంటాను అన్నది ఆయన అతిశయం. భూలోక విషయాల్లో ఏ విషయాన్ని బట్టి ఆనందిస్తారంటే, ఇందుకే కొంచెం మనం పైవచనాలు చదవాలి, పైవచనాలు ఏం చెప్తున్నాయంటే, ఏడవచనం నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుని నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకు నిమిత్తము నన్ను నలగబొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచగలను. పౌలు ప్రార్థన చేస్తే గొప్ప స్వస్థతడు. పౌలు కచ్చిప్పు తీసుకెళ్ళి ఎవరి దగ్గర పడితే శవం కూడా లేచి కూర్చుంటుంది. పౌలు ప్రార్థనలు, పౌలు యొక్క భక్తి, పౌలు యొక్క ఆయన జీవితాన్ని మనం చదువుతూ ఉంటే గొప్ప అభిషేకం కలిగిన భక్తుడు కదా. అయితే పౌలు ఒంట్లో జబ్బు ఉంది, పౌలు ఒంట్లో ముళ్ళు ఉంది. పౌలు ప్రార్థన చేసేవాడు, దేవా నేను ప్రార్థన చేస్తామంటే చాలా మందికి స్వస్థత కలుగుతున్నాయి, ఇదిగో నాకొచ్చిన ఈ జబ్బు తీసే అని ప్రార్థన చేశాడు. తీయలేదు, సరేలే గట్టిగా ప్రార్థన చేయలేకపోయానేమో, ఈసారి గట్టిగా బలంగా ఉపవాసం ఉండి దగ్గరగా అరుపు అరుపుగా ప్రార్థన చేద్దామని చెప్పి రెండోసారి కూడా దగ్గరగా ప్రార్థన చేశాడు. అదే పోలా, లేదు లేదు ఒకరోజు ఉపవాసం సరిపోలేదు, 40 రోజులు ఉపవాసం ఉందన్న ప్రార్థన చేద్దామని చెప్పి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మూడోసారి అయినా పోలా, ఎందుకు అడుగుతున్నాడు, ఏం బాబు ఏం చెప్పాలనుకుంటున్నావు, నా జబ్బు తీసేయరా అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఏమంటున్నాడు చూడండి, 8 వచనం, అది నా వద్ద నుంచి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుంది. 3 సార్లు ట్రై చేశారు. 9 వచనం, ప్రభు అన్నాడు, అందుకు నా కృప నీకు చాలు. ఏమన్నాడు, వేస్తానన్నాడా తీయనన్నాడా? తీను కాని జండుగా వేస్తాను రాసుకో అన్నాడు. కృప చాలా అర్థం ఏంటి? ఆ తీయన ఎక్కువగా ఉంది కదా, దాన్ని తట్టుకునే శక్తి ఇస్తాను తప్ప తీయని తీసేను అన్నాడు. నా కృప మీరు చాలును, బలహీనతలు ఎందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది. నువ్వు గట్టిగా ఉండాలంటే, నువ్వు బలంగా ఉండాలంటే, నువ్వు పడిపోకుండా ఉండాలంటే నీకు సుఖాలు ఎక్కువ అవుతూ పడిపోతావు, జబ్బులు కష్టాలు బాధలు అయితేనే భక్తిగా ఉంటాయి. ఒక ఆయన ఇలా అన్నాడు, జేబు ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో గుండెల మీద భక్తి నింపబడి ఉంటుందట. జేబు ఎప్పుడైతే నింపబడి ఉంటుందో భక్తి ఆవరైపోద్దట. భూమి మీద మన ఆత్మీయ జీవితం యొక్క వాస్తవికత అలాగే ఉంటుంది. అన్ని ఎక్కువైపోతే భక్తి తగ్గిపోతుంది. ఒకటి 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 కత్తిరిస్తూ ఉంటే భక్తిలో మనం ఎదుగుతూ ఉంటాం. కష్టంగానే ఉంటాయి ఈ మాటలు, నా మటుకు నాకు కూడా కష్టంగానే ఉంటాయి. కానీ ప్రభు, నువ్వు బాగుండాలంటే, నువ్వు బలపడాలంటే నీకు సుఖాలు ఎక్కువ అవ్వకూడదు, సుఖాలన్నీ తీసేస్తాను, ఒకటో రెండో ముళ్ళు పెడతాను అన్నాడు ఆయన. కష్టంగా ఉంది కదా, పనులకు కూడా కష్టంగానే ఉంది. మూడు సార్లు ట్రై చేశాడు, తీసే ప్రభు అన్నాడు. ప్రభు ఏమన్నాడు? తీయను తీయను, నువ్వు ఎంత వేల్చినా తీయను, ఎంత బాధపడ్డా తీను. ఎందుకంటే అది తీస్తే నువ్వు ఆత్మీయంగా పడిపోతావు, అది ఉంచితే నువ్వు బలపడతావు. బలహీనతలు ఎందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. ఎప్పుడైతే ఈ సత్యం పౌరుకు అర్థమైందో ఇలా అన్నాడు పౌరుడు, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము అన్నాడు. నేను చెప్పగలండి, నేను చెప్పగలను. దానిలో సింహాల భూములకు వెళ్ళే వరకు దేవుని శక్తి అంటూ అక్కడ ప్రత్యక్షంగా చూడలేకపోయాను. షడ్రకు మాషకు అభిజ్ఞలు మండుతున్న అగ్ని గుండంలోకి వెళ్ళే వరకు దేవుని శక్తి అంటే వారు ప్రత్యక్షంగా చూడలే. అప్పటి వరకు వాళ్ళు విశ్వసించారంతే, ఆ తర్వాత వాళ్ళ కళ్ళకు చూశారు. శ్రమ, నింద, ఉపద్రవం, బాధ అప్పటిదాకా బాగానే ఉంటుంది. ఆ తర్వాత రిపోర్ట్లు చెప్తే కొంచెం మీరు ఈసీజీ చేయించుకోండి, ఈసీజీ రిపోర్ట్స్ వచ్చాయి, అబ్బాయి కొంచెం తేడా ఉంది, మీకో చేయించుకోండి, మీకో తేడా వచ్చింది. ఆ తర్వాత బైపాస్ చేయించుకోండి, స్టంట్ వేయించుకోండి, తిండి తగ్గించండి, కొంచెం జాగ్రత్త పడండి, మీకు రాంగ్ సిగ్నల్స్ వస్తున్నాయన్న మాట ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కనిపిస్తాడు దేవుడు. అప్పుడు గిన్నెల నిండా భక్తి వస్తుంది. ప్రభు అంటున్నాడు, నీకు అన్ని ఇచ్చి పాడు చేయడం కన్నా ముళ్ళు పెట్టి బాగు చేయడమే మంచిది అనిపిస్తుంది అబ్బాయి అన్నాడు పౌలు. ఆ శక్తి ఎప్పుడైతే పౌలకి అర్థమైందో పౌలు ఇలాగా అన్నాడు, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఏంటే బహు సంతోషం అన్నాడు. సంతోషం కాదు, బహు సంతోషం అన్నాడు. వేటి ఎందు బలహీనతలు ఎందు, వేటి ఎందు ఇబ్బందులు, వేటి ఎందు ఇరకాటంలో, ఇరకాటంలో బహు సంతోషముగా అది చేయకూడదును అన్నాడు. పదో వచనంలో నేను ఎప్పుడు బలహీనో, అవును శరీరంలో బలహీనను, నేను ఎప్పుడు బలహీనో అప్పుడు ఆత్మలో బలవంతుడు. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, భూమి మీద సుఖపడాలి, పరలోకంలో సుఖపడాలి, భూమి మీద పొందుకోవాలి, పరలోకంలో పొందుకోవాలి, ఎక్కడ అనుభవించాలి అక్కడ అనుభవించాలి. మనకి జాబ్ లో రెండు పీరియడ్లు ఉంటాయి, ఒకటి ట్రైనింగ్ పీరియడ్, తర్వాత పోస్టింగ్ పీరియడ్. ట్రైనింగ్ పీరియడ్ లో నేను కూర్చోబెట్టి నేర్పుతారు అనుకుంటున్నావా? లేదు లేదు, మనందరం ట్రైనింగ్ చేసి వచ్చినవాగా కూర్చోబెట్టి మేపర్ తోముతారు సన్నగా నాజిగ్గా, ఎక్కడెక్కడైతే పీరిగిపోయిన కొవ్వు ఉందో అదంతా సవరించబడాలి. ఆ కొమ్ములు కోకలు అన్ని కత్తిరిస్తారు. భూమి మీద జీవితం ట్రైనింగ్ పీరియడ్. ఈ ట్రైనింగ్ పీరియడ్ లో ఏం చేయాలి? బాగా ట్రైన్ అప్ అవ్వాలి, బాగా ట్రైన్ అప్ అవ్వాలి, బాగా ఎదగాలి. దేనికి? పోస్టింగ్ రెడీ అవ్వాలి. పోస్టింగ్ అంటే భూమి తిరిగాడు పరలోకంలో. లేదు లేదండి, మీరు చెప్పే వాక్యం చాలా ఉంది, మా పాస్టర్ గారు ఇలా చెప్పలేదండి, ఇదిగో దేవుని నమ్మితే నీ దీని నిండి పొరులు పారుతుంది అన్నాడు. అలాంటి మాటలు చెప్పండి అంటే పౌరు ఇంటికి అలాంటి మాటలు చెప్పడానికి చెప్తాను. అబ్బాయి ఇంకా పాత నిబంధనలో ఉన్నాం. పాత నిబంధనలో అబ్రహాం ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, దావీదును ఆశీర్వదించాడు, పాత నిబంధనలో ఇచ్చి ఆశీర్వదించాడు, వస్తువులు ఇచ్చి ఆశీర్వదించాడు. పాత నిబంధనలో కూడా అబ్రహాం కొడుకునిచ్చి అన్నాడు. పాత నిబంధనలో కూడా ఆ మూషిని సింహాసు విదిలిపెట్టే అన్నాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమి ఇవ్వను అన్నాడు. అవునా అన్నాడా? కొత్త నిబంధన ఏమి ఇవ్వనన్నాడా? ఇస్తానన్నాడా? లేదు లేదండి, ఇస్తానన్నాడండి. నేను ఎక్కడో చదివామండి, మీరు చెప్పేది ఎందుకో తేడాగా ఉందండి, మీకు అనిపిస్తుందేమో. అయితే ఆయన్ని అడుగుదాం, ఏం బాబు మాకు ఇస్తానంటే ఇవ్వకుండా ఎందుకు కష్టపెట్టి మాటలు చెప్తున్నావు అని అడిగితే ఆయన చాలా విషయాలు మనతో మాట్లాడతాడు. చాలా విషయాలు ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఏమంటున్నాడో ఏం చెప్తున్నాడో కొన్ని మాటలు మనం ఇంకా సమయం అయిపోతుంది కాబట్టి అకృప్తంగా కొన్ని మాటలు మనం మాట్లాడుకోవడం మంచిది. ఒకసారి చూడండి లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనం చదవాలి. దేవులైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి గొలుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనిషి కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టి వేసినప్పుడు మీరు ధన్యులు. ఏది ధన్యత? ఏది ధన్యత? కలిమి ధన్యత, లేని ధన్యత. కడుపు నిండిన స్థితి ధన్యత, ఖాళీ కడుపు ధన్యత. అంటే బేదలు ఆకలి గొనిచిన వారు ఏడుస్తున్న మీరు ధన్యులు అంటున్నారు. నిందలు ద్వేషించడం వెలివేస్తున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. సంతోషించండి, అత్యయించండి, గంతులు వేయండి, మీ ఫలం పరలోకంలో అధికం అన్నాడు. 24వ వచనం చూడండి, 24వ వచనం. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా, మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడుతురు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. పొగడతలు, పేరు, గొప్పలు, బిరుదులు, కిరీటాలు, శ్రమ అన్నాడు ఆయన. ఎవరు ధన్యులు? భూమి మీద పొందుకున్నవారు ధన్యుల, పరలోకంలో పొందుకున్నవారు ధన్యుల. ఎవరు ధన్యులు? భూమి మీద కూర్చుకున్నవారు ధన్యుల, పరలోకం నిమిత్తం భూమి మీద కోల్పోయిన వారు ధన్యుల. పౌలు అదే అంటాడు, నా బలహీనతలు అంటే నేను బహుగా సంతోషించి అత్యయిస్తున్నాను. 10వ వచనం, నేను ఎప్పుడు బలహీనమో అప్పుడు బలం ఉంటుంది. కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోనే సంతోషిస్తున్నాను. రీసెంట్ గా హనీ జాన్సన్ ని అరెస్ట్ చేశారు కదా. హనీ జాన్సన్ అరెస్ట్ చేసినప్పుడు మొన్న నెల్లూరులో మీటింగ్ కి వచ్చి అయ్యా ప్రార్థన చేయాలి అందరూ కలిసి హనీ జాన్సన్ మీటింగ్ కావాలన్నారు. మంచిది అన్నారు. కర్నూలు వచ్చారు, కర్నూలులో కూడా వేరే పాస్టర్ గారు వచ్చిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. చెప్పండి అందరినీ ప్రార్థన చేయమనండి, రేపు కలెక్టరేట్ ధర్నా ఉంది, ధర్నా కలిగి అందరిని రమ్మని చెప్పండి, విడుదల కావాలి అన్నారు. అలాగే అండి అన్నారు. నాకు అనిపించింది యేసుక్రీస్తు ప్రభు జైలుకి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన 12 మంది జైలుకి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభు స్త్రీ శిష్యుడైన యోహాను పద్మాసు దీపంలో పరవాసండి జైల్లో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న ఆదిమ సంఘ విశ్వాసులు జైల్లో చిత్రవద అనుభవించారు. అని జాన్సన్ కూడా జైల్లో చెప్పారు. జైలుకి వెళ్ళండి ఎవరంటే నేనే. వాళ్ళందరూ సిలువ నిమిత్తము, సువార్త నిమిత్తం జైలు సరశ్రామలు అనుభవించి రేపు పరలోకంలో ముందు వరుసలో ఉన్నారు. ఏ కష్టాలు, ఏ బాధ, ఏ నింద, ఏ జైలు ఏమి లేకుండా నేను వెళ్తున్నాను. ఇంకా ఏ జైలు నుంచి బయటకు రమ్మని ప్రార్థన చేయాలా? మాకు కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉందని ప్రార్థన చేయాలా? అర్థం కారా? మనం ప్రార్థన చేద్దాం, ప్రభు ఏం చెప్తాం. కాబట్టి పౌలు ఏటీఎంగా చేస్తున్నాడు, ఏటీఎంగా ఆనందిస్తున్నాడు అంటే బలహీనతల్లో, నిందల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, ఉపద్రవాల్లో, ఉపద్రవాల్లో. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక సమరైతే, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చదువుకుందాం. మొదటి అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలిగి పరీక్ష ఓర్పులు పుట్టించమని ఎరిగి నానా విధములైన శోభంలో పడినప్పుడు అది మహానందమించుకునేది. దేన్ని ఆనందించుకోవాలట? దేన్ని ఆనందించుకోవాలట? ఏమన్నాడు? నానా విధమైన శోభలు, పరీక్షలు, పరీక్షలు, శోభలు మీరు పడ్డప్పుడు మహా ఆనందం ఎంచుకున్నది అన్నాడు. ఎందుకట? ఎందుకట? 12 వచనం, శోభన సహించేవాడు ధన్యుడు, అతడి శోభనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. నేనేం పని, నేనేం కష్టపడను, నేనేం కోల్పోను, నేనేం నష్టపడను, నాకు పరలోకం కావాలంటే బైబిల్లో ఏ క్లాస్ కూడా ఒప్పుకోవట్లా, ఏ రూలు కూడా ఒప్పుకోవట్లా. కాబట్టి పౌలు ఏటి ఎందుకు చేస్తున్నాడు? నేను మరణించాను, 3వ ఆకాశానికి వెళ్ళాను, పరదేశంలోకి వెళ్ళాను, దేవదూతల స్వరం విన్నాను, దేవునికి స్తోత్రం, నేను చనిపోయాను, దేవునికి స్తోత్రం అన్నాడు. అలాగే నేను బతికి మళ్ళా భూమి మీదకి వచ్చాను. భూమి మీదకి వచ్చిన తర్వాత ఏదైనా భూమి మీద అనుభవించడానికి లేదు, ముందు పెట్టాడు, నన్ను ఉంచాడు, నన్ను విరిచాడు, దేవునికి స్తోత్రం. అలాగంటేనే నేను మళ్ళా నా గమ్యస్థానం చేరుకొని సిద్ధంగా ఉంటాను. కాబట్టి నా బలహీనతలు ఎందే, నా జబ్బులు ఎందే, నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఒక మాసరి ప్రార్థన చేసుకుంటా. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించి అబ్బా, రిజాయిస్ ఆల్ ద టైమ్, రిజాయిస్ ఆల్ ద టైమ్. ఎల్లప్పుడు ఏం చేయాలట? ఏం చేయాలి బ్రదర్? అనిల్ గారు మంచి స్టెప్లు అక్కడ పాటలు పాడుతూ ఆనందించండి ప్రభువులు, గంతులు వేయండి, ఖచ్చితలు తెచ్చుకోండి, నేషన్ తెచ్చుకోండి, కొడగొట్టండి, ఆనందించండి. ఎలా ఆనందించమంటే లోక సంబంధంగా కాదు, కాదు అదే ప్రభులు మాట్లాడుతున్న మాట. ఎల్లప్పుడు ప్రభు నుండి ఆనందించుడి, మళ్ళా చెప్పుతును ఆనందించుడి. నీ సహనం సకల జనులకు తెలియదు. ఎప్పుడు సహనం? కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరకాటల్లో, చెరసాలలో, డబ్బుల్లో, రోగాల్లో, అప్పుడు కదా సహనం. నీ సహనం సకల జనులకు తెలియదు. ప్రభు సమీపంగా ఉన్నాడు, ప్రభు సమీపంగా ఉన్నాడు. దేవుని గురించింత పడుకుడు కాదు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నప దేవునికి తెలియజేయడు. నీ అవసరంలో ప్రార్థన చేయండి, ఆనందించండి, సంతోషించండి. దేవునికి స్తోత్రం, నా ఫ్లాట్ నష్టపోయాను. దేవునికి స్తోత్రం, అనారోగ్యం వచ్చింది. దేవునికి స్తోత్రం, కష్టాలు వచ్చాయి. అవును, వాటిలో కూడా ఆనందించినప్పుడే ఎల్లప్పుడూ ఆనందించిన వారం అవుతాం. ఎల్లప్పుడు భూమి మీద ఎక్కడ సాధ్యమవుతుంది అంటే ఆత్మలో సాధ్యం, ఆత్మీయంగా మాత్రమే సాధ్యం. కాబట్టి పౌలు అత్యయిస్తున్నట్లుగా మనం అత్యయిస్తున్నామా? పౌలు పరలోక విషయాల్లో అత్యయిస్తున్నాడు, పౌలు భూమి మీద ఉన్న శ్రమల్లో అత్యయిస్తున్నాడు. మనం పరలోక విషయాల్లో అత్యయిస్తున్నామా, లేకపోతే భూలోకంలో పొందుకున్న ఆస్తిపాస్తుని బట్టి, ధనవంతుడు తన ధనాన్ని బట్టి కాక, జ్ఞాని తన జ్ఞానం బట్టి కాక, సూర్యుడు తన సౌర్యుని బట్టి కాక అన్నాడు. ఆయన కాక అన్నాడు కాబట్టి అక్కడే మనం అవును, నాకు ఎంత చదువు ఉంది, నాకు ఎంత ధనం ఉంది, నాకు ఎంత బలం ఉంది, నా పొజిషన్ ఇది, నా శాలరీ ఇది, నా ఇల్లు ఇది, నా ఫర్నిచర్ ఇది, నా పిల్లల చదువు ఇది, వాటి ఏమైనా చేస్తున్నావా? దేవుని పరిశీలన తెలుసుకుంటే చేస్తున్నారా? ఎలా ఉన్నాము మనం మనం పరీక్ష చేసుకుందాం. అతి కృప ప్రభు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ఇదే కార్యక్రమంలో మంచి వర్తమానాన్ని అందించిన దైవదాసుడికి ప్రత్యేకమైన వందనాలు. మనం విన్న మాటలను బట్టి దేవుని మనం ఆశ్రయించాలి. మన యొక్క బలం మన యొక్క గర్వం కాదు, కాని మనం మనలో ఉన్న ప్రతి దాన్ని తీసివేసి దేవునికి లోబడి మన జ్ఞానాన్ని మన ఐశ్వర్యాన్ని బట్టి మనం దేవుని ఆశ్రయించే వారముగా కాకుండా దేవుని యొక్క జ్ఞానమును బట్టి దేవుని కృపను బట్టి మనం దేవుణ్ణి అతిశయించే వారిగా ఉండాలని, మనం మనలో ఉన్న ప్రతి విధమైన గర్వం విడిచిపెట్టి దేవునికి అనుకూలంగా జీవించాలని, మనం దేవుని ఎందే అతిశయించాలని చెప్పిన దైవదాసుకు ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మన మధ్య ఉన్న జానమార్క బ్రదర్ గారు వాక్య ఫలింపు నిమిత్తం ప్రార్థన చేస్తారు. సార్ ప్రైజ్ గారు, సార్ సమయం తీసుకోండి
సార్. ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఏ కోసమనే నీ యొక్క పాదంలో చేరి ప్రార్థించామని వీటిగా ఈ వీటిగా నీ సన్నిధిలో ప్రభువా నా తండ్రి మొదటి ఆరాధన నుండి మాట ద్వారా ప్రభువా నీ దాసుని సెలవు శాతం మరుగుపరుచుకొని అయ్యా మాతో నీవు స్పెషల్లీ నాతో నీవు మాట్లాడే విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నా భక్తి జీవితంలో అయ్యా ప్రభా, మా కుటుంబ జీవితంలో నేను అనుకున్నాను నేనే ఈ సమస్యలు అనుభవిస్తున్నానని, నాకు ఈ పరిస్థితులు వచ్చాయని, ఇక ఇవి పోవని అనుకున్నాను. కానీ స్పెషల్లీ ప్రభా, పౌరు జీవితంలో నుంచి నాతో ఈ ఉదయ కాలం మంది మాట్లాడావు అయ్యా. నీ దాసులు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నన్ను నేను నా జీవితంలో పరీక్ష చేసుకున్నప్పుడు, నిజంగా ప్రభు సౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంతో క్రిస్టియన్స్ నిర్మూలన చేయాలనుకున్నాడు, కానీ పౌలుగా మార్చబడ్డప్పుడు దేవుని సాధనమై ఉన్నాడని, పాత్ర అయి ఉన్నాడని, ఎన్నో పరిస్థితులు అనుభవించవలసి ఉన్నదని అయ్యా ప్రభు. ఆయన పౌలు ఆయన తన 14 పత్రికలు రాస్తూ ప్రభు అయ్యా తన ద్వారా తన యొక్క ఆయా మరి ఖర్చిపో తను ఎక్కడికెళ్ళి తన నేల ద్వారా అనేకులు స్వస్థతను ఉండబడ్డారు, కానీ తనలో ఒక ముళ్ళు ఉన్నది, దాన్ని బట్టి కూడా నేను చేపడుతున్నానని చెప్పాడు ప్రభు. నిజంగా పౌలు లాంటి జీవితం మాకు కావాలి అయ్యా. ఇదిగో మాకు మంచి ఆరోగ్యం, మంచి బలం, మంచి ధనం, మంచి కారు, బంగ్లా, ఆస్తి ఉన్నప్పుడు అది చేపడట కాదు, కానీ ఇవన్నీ పోయినప్పుడు కూడా ప్రభువ అయ్యా నీవి ఇచ్చావు, లీవ్ తీసుకున్నావు యొక్క యోగు లాంటి విశ్వాసం, పట్టుదల, భయం, భక్తి కలిగిన జీవితం మాకు కావాలి. దానియేలుకు అయ్యా మరి నాయన నీ సన్నిధిలో నిజంగా దానియేలు జీవితాన్ని కూడా మీరు ఇచ్చారు. దానియేలు కూడా ఒక నా తండ్రి నాయన మంచి అయ్యా ప్రభ నా తండ్రి ఆయా పనివాడిగా అయ్యా నా తన్ని యొక్క సేవకుడుగా ఉన్నాడు, కానీ ప్రభు సింహాల బోనులు వేసినప్పుడు సింహాల నోట్లో పడకుండా కాపాడే దేవుని బట్టి ఇంకా ఎక్కువగా మహిమ పరిచాడు. ఇంకా నీ యొక్క సన్నిధిలో ఆయా ప్రభు నీకు ఆయా సాక్షిగా నిలవబడ్డాడు ప్రభు. శద్రక మెషక అభ్యర్థి కూడా నమ్ముకున్నాడు, కానీ ప్రభు అగ్నిగుండంలో పడవేయక ముందు నెల్కజ్నేజర్ చెప్పిన దానికి ఎదురు తిరిగి కూడా రాజా మా దేవుడు మమ్మల్ని రక్షించటానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినను మీ ప్రతిమకు మొక్కం మమ్మల్ని మీరు చేయవలసింది ఏదో ఆ తీర్పులోకి నెట్టివేయండి అన్నప్పుడు, అగ్నిగుండంలో చేసినప్పుడు శద్రక మెషక అభ్యర్థులతో నీవు ఉన్నావు, వారిని అగ్నిగుండంలో నుంచి తప్పించావు ప్రభువా. మోసేను ఇస్రాయల్ ప్రజలు నడిపిస్తున్నప్పుడు నువ్వు అక్కడ ఉండుట కాదు, ఎన్నో పరిస్థితుల్లో నుంచి నువ్వు నడిపించబడింది, ఇంకా ఇక్కడ నువ్వు వచ్చే అని చెప్పిన రీతిగా పౌలు నువ్వు ఇంకా నువ్వు మరి జైలు సరఫరా అధికారిగా ఉంటాను అనుకున్నావేమో, కానీ ఎన్నో చేయవలసింది రమ్మని చెప్పినప్పుడు నిజంగా నాయన వాళ్ళు పిలిచిన పిలుపునకు లోబడి ఉన్నారు ప్రభు. నాయన మేము కూడా ప్రభా ఇదిగో మేము ఈ పాపంలో ఉండగానే అయా నా తన పాపంలో ఉండి చనిపోయి నిత్య నరకాగ్నికి బానిసల లోనైపోతామని ప్రభా పవర్ నా తన పరిశుద్ధమైన దేవుడు నీవే, దేవాది దేవుడు అయి నువ్వే ప్రభా నా తల్లి, వాక్యానుసారంగా మా మధ్యకు వచ్చావు ప్రభా, మా కొరకు చనిపోయావు, కనుక నాయన నీ కొరకు మేం చేయాలంటే ఈ లోకంలో బ్రతికినంత కాలం క్రీస్తు ఖైదీలంగా, క్రీస్తు పరిచారకులంగా, క్రీస్తు సేవకులంగా, నీ పనివారులంగా అని రాజ్య వ్యాప్తిలో నాయన మేమందరం నడుకట్టిన ఆయన అయా ప్రభా నా తండ్రి ఆత్మల సంపాదకులకు ఉన్నట్లు మమ్మల్ని అయా నా తండ్రి బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. నిజంగా సార్ని బలపరిచి నాయన మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. నీవిచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ ఎస్ఎస్జే సహవాసంలో ప్రభా నిజంగా నేను ఎన్నో అయ్యా ప్రభా నిజాము అయ్యా నిజంగా నాయన ఎన్నో తెలుసుకుంటున్నాను ప్రభా అయ్యా. మరి నేను సార్ వాళ్ళు డ్యూటీలు చేస్తూ ఇటు ప్రభు పరిచర్య చేస్తూ ఎంతో నాయన అద్భుత పరిచర్య జరిగిస్తా ఉన్నారు ప్రభా నాయన. అయ్యా నా తన్ని సార్ ఇంకా వాడుకోండి ప్రభా. సార్ కుటుంబాన్ని జీవించండి, ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, మీ జ్ఞానం చేత నింపండి, మీ ఆత్మ చేత అభిషేకించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా ప్రతి ప్రయాణంలో నాయన వాతావరణం మీ ఆధీనంలో తీసుకోండి, ప్రయాణంలో తోడుగా ఉండండి, పిల్లలకు అమ్మ మేరకు మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభు. సార్తోంటున్న టీంను కూడా కుటుంబాలను దీవించను ప్రభా. ఎస్ఎస్జె పరిచర్య రెండు రాష్ట్రాల తనైనా పరిచర్యలను దీవించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం నాయన. రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి పిఎస్ను ప్రియస్లను ప్రతి కుటుంబాన్ని అయ్యా నీవే దర్శించమని వేడుకుంటున్నాం ప్రభా. సార్ చేసిన పరిచర్యను ఇంకా బలపరచండి ప్రభా. రేపు నాయన 4వ తారీఖు ఎల్లుండి 5వ తారీఖు జరగబోతున్న ఆత్మీయ కలయిక సహవాస పూడికల్లో కూడా నీవు తోడుగా ఉండండి అయ్యా. నేను కూడా ఆశగా ఉంది ఎక్కడ నా సహవాసంతో కూడి ఘనమైన ఆరాధన జరిగించాలని మీతో కలిసి ప్రభా నాయన పనివానిగా ఉండాలని ఆశ కలిగి ఉంటుంది. బలపరచండి ప్రభా. నా మా జీవితంలో జరిగిన సాక్ష్యాలను కూడా అయా నా తన అనేకుల మంది పంచుకోవాలని అయా గొప్ప ఆశగా ఉంది కనుక నన్ను బలపరచమని వేడుకుంటున్నాం. ఇదిగో మేమేది పొందుకున్నామో ఏది ఉన్నదో అయ్యా ఇవన్నీ నీవిచ్చినయే ప్రభా. నీవు లేకుండా మాలోనికి ఏమి రాలేదు, ఏమి రాదు కూడా కనుక ప్రభా. మేము అచ్చేపడాలంటే ప్రభువును నందే అయ్యా, ప్రభువును బట్టే అయ్యా, భూమి మీద ఉన్న కృప చూపుతున్న నిన్ను బట్టే, శిలోబడిన క్రీస్తుని బట్టే అయ్యా నిన్ను బట్టే మేము అచ్చేపడే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో బలహీనతలు అంది అయ్యా మాకున్న పరిస్థితిని బట్టే మేము అచ్చేపడు ఆ రీతిగా మాకు నేర్పించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఆయా సోదరు వచ్చినప్పుడు ఏడుపు వచ్చినప్పుడు భయపడుకుంటాడు ధన్యుడు అన్నావు ప్రభా. సోదరులు ప్రవేశించినప్పుడు మహాదానందం వీటిగా మాతో మాట్లాడిన దేవుడు ఏ సమస్య వచ్చినా పడిపోక నాయన అయ్యా నా తండ్రి నాయన మేము నీకు వైపు తిరిగిన ఆయన ప్రభా అయ్యా నీవు మా సమస్యల నుంచి విడిపించు ప్రభు అన్నప్పుడు నడిపిస్తున్న దేవుడు కనుక నేను మమ్మల్ని బలపరిచే దేవుడు నేను ఉన్నావు కనుక శ్రమంలో నుంచి కూడా మహాదానందంగా ఎంచుకొని మేము ప్రయాణం చేసినప్పుడు ప్రభా గొప్ప మేలు కలుగుతా ఉంటుంది కనుక నాయన. భూలోకమందు సంబంధమైన వాటి మీద మనసు పెట్టక పరలోకమందు అన్న వాటి మీద నాయన అయ్యా మేము మనసు ఉంచుకొని ప్రభా మీతో నాయన యుగ యుగాలు పరలోక రాజ్యం ఉండడానికి అటువంటి నాయన జీవితాన్ని అటువంటి విశ్వాసాన్ని అటువంటి పద్ధతుల నమ్మకం కలిగిన జీవితాన్ని మీ సాక్షులంగా జీవించినట్లు పరిచర్య ధర్మం జరిగించినట్లు మాకు ఇచ్చిన తలాంతి మీ సన్నిధిలో వాడబడినట్లు ఆ రీతిగా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉదయకాలంలో ప్రత్యేకంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ దాసుల ద్వారా నాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. మా అందరితో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయా నా తల్లి యొక్క కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరిని మీ ఆధీనంలో తీసుకోండి. ఎన్న వాక్యాన్ని బట్టి మేము ఏ సమస్య వచ్చినా పడిపోక ఇదిగో యేసు దేవుడు, యేసుక్రీస్తు దేవుడు మా కొరకు శిలువ త్యాగాన్ని చేసిన దేవుడు, మమ్మల్ని విడిపించే దేవుడు, మాకు విమోచకుడైన దేవుడు, సజీవుడు అయనా తండ్రి అయ్యా విమోచకుడు మాకున్న నిరీక్షణ మాలో కలిగించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం నాయన. పౌలు లాంటి జీవితాన్ని అయ్యా నా తండ్రి తట్టుకోగలిగిన స్వభావాన్ని అలాంటి మంచి మనస్సును తగ్గింపు జీవితాన్ని శోధన సహించగలిగిన మనస్సును మాకు నూతనంగా నవీనంగా పుట్టించమని వేడుకుంటూ ప్రభువా ఉదయ కాలం నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ స్పెషల్లీ దాసులు మీ దాసుల ద్వారా నాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఇక రానున్న రోజుల్లో బ్రతికినంత కాలం నీ కొరకు బ్రతకాలని ఆశ కలిగి ఉండగా ఆ రీతిగా మా కుటుంబాన్ని మమ్మల్ని అందరినీ బలపరచమని వాడుకోమని వేడుకుంటూ మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రభువైన తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.
ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సార్.